భీష్ముడి యొక్క పతనానంతరం ద్రోణాచార్యుణ్ణి సర్వసైన్యాధిపతిగా అభిషేకించాడు దుర్యోధనుడు. దానికి ఎంతో ఉప్పొంగిపోయాడు, సంతోషం వేసింది. పరమసింహి ఎందుకుపోయి, ఓ దుర్యోధన నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు ద్రోణాచార్యుడు. ఎప్పుడైతే అలా అన్నాడో దుర్యోధనుడు కర్ణశత్రుని దుశ్శాసనంతో ఆలోచించి ధర్మరాజుని ప్రాణాలతో పట్టివు, ఇదే నా కోరిక అన్నాడు. దానికి కారణం చెప్పాడు ద్రోణాచార్యుడు అడిగినప్పుడు. ఆ కారణం విని అసహ్యం వేసింది ద్రోణుడికి. అయినప్పటికీ అది పైకి కనపడినివ్వకుండా షరతులు చెప్పాడు. నేను ధర్మరాజుని కనుక పట్టుకోవాలి అని అంటే అర్జునుడు పక్కన లేకుండా ఉండాలి, అర్జునుడు కనుకుంటే నేను మాత్రం అతన్ని జయించలేను. ఇక రెండవది, అర్జునుడు లేకుండా ఉన్నా ఒకవేళ ధర్మరాజు కనుక యుద్ధరంగంలో లేకుండా వెళ్ళాడు అనుకోండి, అప్పుడు కూడా నా వల్ల అతను ముహూర్త కాలం పాటు యుద్ధరంగంలో కనుక నిలిచినట్లయితే అప్పుడు నేను పట్టుకుంటాను, బంధిస్తాను, నీకు అప్పగిస్తాను, ఆ తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటావో చేసేసుకో అన్నాడు. ఇలా ద్రోణుడు చెప్పినప్పటికీ కూడా దుర్యోధనుడిలో సందేహం ఉంది. ఎందుకంటే ఈ ద్రోణుడు కూడా పాండవ పక్షపతి కదా, నిజంగా ధర్మరాజును నాకు బట్టిస్తాడా అని. అందుకని ఆ విషయాన్ని ద్రోణాచార్యుడు చెప్పినటువంటి మాటని స్థిరం చేయటం కోసం అని చెప్పి అందరూ సేన మొత్తం కూడా సమావేశమై ఉన్నప్పుడు, ఇదిగో ద్రోణాచార్యుడు నాకు ఒక కోరిక వరాన్ని ఇచ్చాడు, ఏమిటంటే ధర్మరాజుని పట్టిస్తానని అని అందరితోటి చెప్పాడు. అంటే దాంతో ఇది ఖాయమైపోయిందన్నమాట. ఆ ప్రకారంగా ద్రోణాచార్యుడు వరం ఇవ్వటం, ఈ వరం కూడా ఓ బ్లాంక్ చెక్ లాగా ఇవ్వటం, నీకేం కావాలో కోరుకో అన్నాడు. సరే, ఆ ప్రకారంగా కోరుకున్న తర్వాత ఇక 11వ రోజు యుద్ధం ప్రారంభమవుతా ఉంది. ఇక్కడేమో ద్రోణాచార్యుడు వరం ఇచ్చాడు, మరి అక్కడ ధర్మరాజుకి ఈ విషయం తెలిసి అర్జునుడితో చెప్పాడు, నీకేం పర్వాలేదు, నేనున్నాను, నేనున్నంత కాలం కూడా నిన్ను ఎవ్వరు కూడా పట్టలేరు, బ్రహ్మాది దేవతలంతా ఏకమై వచ్చినా సరే నిన్ను ఎవరే చేయలేరు అని హామీ ఇచ్చాడు. ఇక తెల్లవారుతూ ఉండగా అందరు కూడా కురుక్షేత్ర యుద్ధభూమికి సైన్యాన్ని కూడా వచ్చేస్తా ఉన్నాయి. ఇద్దరు కూడా వాళ్ళ సేనల్ని వ్యూహాలుగా వణుకుంటా ఉన్నారు. శంఖాలు, పడవారకాలు, గోముఖాలు అన్ని కూడా మరుగుతూ ఉన్నాయి. మేము యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా. సాధారణంగా ఈ యుద్ధ భేరీలు ఎందుకు వాయిస్తారంటే మేము యుద్ధానికి సిద్ధం అని చెప్పడం కోసం. వీళ్ళు శంఖధ్వానాలు చేస్తారు అంటే మేము యుద్ధానికి రెడీగా ఉన్నామని. అప్పుడు వాళ్ళు కూడా శంఖధ్వానాలు చేస్తారా, మేము కూడా రెడీగా ఉన్నాం. సూర్యోదయం కావటంతో యుద్ధం ప్రారంభమవుద్ది. సూర్యాస్తమయం అయ్యేటప్పటికి యుద్ధాన్ని ఆపేస్తూ ఉంటారు. ఎందుకంటే చీకట్లో ఒకళ్ళకొకళ్ళు కనపడరు, వాళ్ళ వాళ్ళని చంపుతున్నావు, మన వాళ్ళని చంపుతున్నావు అని తెలియదు. అందుకని చెప్పి చీకట్లో యుద్ధం చేయరు. సూర్యాస్తమయం అయ్యేటప్పటికి యుద్ధాన్ని కాస్త ఆపేస్తూ ఉంటారు. ఇక ద్రోణుడేమో శకట వ్యూహాన్ని పన్నాడు. మొదటి రోజు అంటే ఆయనకి మొదటి రోజు, ఇది 11వ రోజు. ఎందుకంటే 10 రోజులు యుద్ధం అయిపోయింది. 11వ రోజు శకట వ్యూహాన్ని పన్నాడు. శకటం అంటే బండి, బండి అంటే ఇక్కడ రథం అని అర్థం అనమాట. అంటే రథం ఆకారంలో ఆ వ్యూహం ఉంటుంది. అలాగే పాండవులేమో క్రౌంచ వ్యూహాన్ని పన్నారు. క్రౌంచ వ్యూహం అంటే పక్షి, అంటే పక్షి ఆకారంగా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది సాధారణంగా, ఎక్కడ పక్షికి 2 రెక్కలు ఉంటాయి, శరీరం ఉంటుంది, తలకాయ ఉంటుంది, ముక్కు ఉంటుంది, వెనక భాగం ఉంటుంది. ఇలా ఈ భాగాలకు అందరికి కూడా సేనలన్నీ కూడా ఏ పార్టీకి రావాల్సినటువంటి వాళ్ళు ఆ పార్టీకి వచ్చి నిలబడతారు. అలా నిలబడితే దూరంగా అంటే పైన కనుక ఉండి చూస్తే అది పక్షిలాగా కనపడతా ఉంటుంది. బాగా దూరంగా ఉంటే పక్షిలాగా కనపడుతుంది. ఒక్క ముక్కు అనుకోండి, అక్కడ 50 or 60 రథాలు ఉంటాయి ఆ ముక్కుకి. ఎందుకంటే పక్షి అంటే ఏదో మామూలు పక్షి కాదు, పెద్ద పక్షి, దాదాపుగా 20 మైళ్ళ పక్షి. అందుకని చాలా పెద్ద పక్షి కనుక చాలా ఎత్తుకి వెళితే కానీ ఇది పక్షి ఆకారంగా మనకి తెలియదు. సరే వాళ్ళు ఏమో శకటం అంటే రథం ఆకారంగా, రథానికి ఏమో 4 చక్రాలు ఉంటాయి, 2 ఇరుసులు ఉంటాయి, ఆ పైన ఏమో ఒక శిఖరం మాదిరిగా స్టెప్పులు స్టెప్పులుగా ఉంటుంది. అందులో ఆ ప్రకారంగా రథమాకారంతో వాళ్ళ యొక్క వ్యూహం ఏర్పాటు చేసుకున్నారు ద్రోణాచార్యులు. ఆ వ్యూహానికి ముందు కర్ణుడు నిలబడ్డాడు. ఎందుకంటే 10 రోజుల నుంచి కర్ణుడు యుద్ధంలో లేడు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చాడు, మిగతా వాళ్ళందరూ 10 రోజుల నుంచి అలసిపోయినటువంటి వాడు. ఈయనకి ఏం అలుపు సలుపు లేకుండా ఇవాళ కొత్తగా ఫ్రెష్గా ఫ్రెష్ క్యాండిడేట్ అందుకని ముందు కర్ణుడు నిలబెట్టాడు. ఇరుసుగానేమో ద్రోణుడు ఉన్నాడు, చక్రాలుగానేమో కృపాచార్యుడు కృతవర్మ ఉన్నారు, మిగిలినటువంటి వీరులంతా కూడా వెనక వైపున ఇరుసుగా వెనక వైపున చక్రాలుగా ఉన్నారు. ఇట్లా ఆయన ఈ రథాకారంలో వ్యూహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, దాన్నే శకట వ్యూహం అని అంటారు. ఇక పాండవులేమో క్రౌంచ వ్యూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. క్రౌంచ వ్యూహంలో ఈ ముక్కు ఏదైతే ఉందో అదే బలం, ఎందుకంటే పక్షికి ముక్కే బలం, మిగిలిన అన్నిటికన్నా కూడా ముక్కు ఒక్కటి బలంగా ఉంటుంది. ఆ ముక్కు దగ్గర కృష్ణార్జునులు నిలబడ్డారు. ముక్కు దగ్గర నిలబడతాం కాదు, వాళ్ళు నిలబడితే ముక్కు అయింది అంటే వాళ్ళతో పాటుగా ఇంకా చాలా మంది రథికులంతా నిలబడతారు, అది ఒక ముక్కాకారంగా ఉంది. సరే ఆ కృష్ణార్జునులకి వెనక మధ్య భాగంలోనేమో ధర్మరాజు నిలబడ్డాడు. ధర్మరాజును మధ్య భాగంలో ఎందుకు నిలబడ్డాడు అంటే వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు కదా, ద్రోణాచార్యుడు పట్టుకుంటా ఉన్నాడు కదా, ఆయన పట్టుకోవడానికి వీలు లేకుండా ముందు కృష్ణార్జునులేమో ముందుంటారు. మరి అటుపక్క ఇటుపక్క రెక్కలుగా సాక్షికి దృష్టజుమ్నుడు ఉన్నారు. అంటే ఒకవేళ ద్రోణాచార్యుడు గారికి వస్తే ఒక్కసారి ఇటుపక్క సాక్షికి అటుపక్క దృష్టజుమ్నుడు, ముందు భాగంలో ఉన్నటువంటి అర్జునుడు అందరూ ఎదుర్కొంటారు. ఆ వెనక ధర్మరాజు ఉంటాడు సేఫ్. ఇక ఆ ధర్మరాజుకి రెండు వైపులా కూడా భీముడు సాక్షికి, మరి ముందు భాగంలో దృష్టజుమ్నుడు, పృష్ఠ భాగంలో ద్రౌపదుడు విరాటుడు మొదలైనటువంటి వాళ్ళు ఇలా వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుని రెండు వ్యూహాలు తయారయ్యాయి. ఇంకా ఇప్పుడు మరి యుద్ధం ప్రారంభమవుతా ఉంది. ద్రోణాచార్యుడు కొత్తగా సర్వసేనాని అయ్యాడు, అందుకని మహా ఆనందంలో ఉన్నాడు. అంత ఆనందంలో ఉన్నాడు కనుక ముందుగా ఆయనే బయటకు వచ్చాడు. వచ్చి ప్రజ్వలిస్తున్నటువంటి సూర్యుడిలాగా పాండవ సేన ముందు నిలిచాడు. నిజంగా ద్రోణాచార్యుడు గొప్ప పరాక్రమశాలి. ఎందుకనంటే ఆ పక్షంలోనూ ఈ పక్షంలో ఉన్నటువంటి వీరులైనటువంటి రాజకుమారులందరికీ కూడా ఈ ధనుర్విద్య నేర్పినటువంటి వాడు, అంతేకాకుండా అందరికన్నా పెద్దవాడు. పెద్దవాడు మాత్రమే కాకుండా బాగా పటుత్వం ఉన్నటువంటి వాడు, అంటే శరీరంలో కూడా బలం ఉన్నటువంటి వాడు. అంత వయసులో ఉన్నా ఆయనకి బాగా గొప్ప బలం ఉంది. ఈ భుజ బలం కనుక లేకపోయినట్లయితే, అంటే చేతుల్లో బలం కనుక లేకపోతే ఈ బాణాన్ని సంధించి ధనస్సుకి సంధించి చెవుల దాకా లాగాల, అట్లా లాగి వేస్తే కానీ 1 కిలోమీటర్ దూరం పోదు. అంత దూరం లాగాలంటే ఈ చేతుల్లో గొప్ప బలం ఉండాలి. ఒక్క బాణం 2 బాణాలైతే ఏదో లాగొచ్చు, కానీ పుంఖాలు పుంఖాలుగా వదులుతామంటే 100,000 బాణాలు వదలాలి. అన్ని బాణాలు లాగేటప్పటికల్లా ఈ చేతులన్నీ ఏమవుతాయో చూడండి, ఒకసారి మనల్ని ఊహించుకోండి మనమైతే ఎన్ని లాగలుగుతాం. అందుకని ఆ రకంగా అంత బలం కలిగినటువంటి వాడు కూడా ద్రోణాచార్యుడు. అందుకని పాండవ సేన ముందుకు వచ్చి ముందుగా దృష్టజుమ్నుడిని ఎదుర్కొన్నాడు. ఎందుకంటే దృష్టజుమ్నుడే ఆయనకి శత్రు. ఎందుకంటే దృష్టజ్యుమ్నుడే ద్రోణాచార్యుని చంపడానికి పుట్టినటువంటి వాడు. సరే, ఇద్దరికి కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఇక ద్రోణాచార్యుడు విడిచేటువంటి భయంకరమైనటువంటి బాణాలు అశ్వికుల్ని, అలాగనే గుర్రాల్ని, ఏనుగుల్ని, రథికుల్ని, కాల్బలాన్ని మట్టిలో కలిపేస్తా ఉన్నాయి. రావటంతో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. ధర్మరాజాదులు ఆ ద్రోణుణ్ణి ఎదుర్కొన్నాడు, అన్ని వైపుల నుంచి దాడి చేశారు. ఒకవైపు నుంచి అర్జునుడు, ఒకవైపు నుంచి సాత్కి, ఒకవైపు నుంచి దృష్టద్యుమ్నుడు, ఇంకొక వైపు నుంచి భీముడు. ఈ ప్రకారంగా అందరూ కూడా, ఎందుకంటే వీళ్ళు ఈ క్రౌంచ వ్యూహంలో ఉన్నారు కనుక మొత్తం ఒక్కచోటే ఉన్నారు, ఒక్కసారిగా ద్రోణాచార్యుడి మీద దాడి చేశారు. రెండు పక్షాల్లో బాగా తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. అలా కొంతసేపు రెండు పక్షాలకి యుద్ధం జరిగిన తర్వాత ఇక ద్వంద్వ యుద్ధాలు ప్రారంభమైంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళతో యుద్ధం చేయడం. ముందుగా మాయాజూదుడైనటువంటి శకుని సహదేవుడిని ఎదిరించాడు. సహదేవుడు కూడా శకుని తీవ్రంగా పీడించాడు, శకుని యొక్క ధనుస్సుని ముక్కలు చేశాడు. ఆ తర్వాత సారథిని సంహరించాడు, గుర్రాలను పీడించాడు. శకుని భయపడుతూ ఉన్నాడు, ఎలాగా తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఆ తర్వాత శత్రుని 60 బాణాలతో గాయపరిచాడు సహదేవుడు. ఇక శత్రుని రథాన్ని వెనక్కి తిప్పుకొని వెళుతూ ఉంటే వెంటబడ్డాడు, ఓ మాయావి, ఇది జూదశాల కాదు, ఇది యుద్ధరంగం. ఇక్కడ నీలాంటి వాడికి మాయ ప్రయోగించడానికి అంతగా అవకాశం ఉండదు అని అలా పరుగులు తీస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉంటే ఆ సమయంలోనే ద్రోణాచార్యుడు ద్రౌపదుని ఎదుర్కొన్నాడు. వీళ్ళిద్దరికీ పాత వైరం, నిజంగా వీళ్ళిద్దరు గొప్ప స్నేహితులు. నేను చెప్పుకున్నాం ద్రోణాచార్యుడి యొక్క కథ చెప్పుకునేటప్పుడు, ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణ స్నేహితులో చెప్పడానికి వీలు లేదు. అంత ప్రాణ స్నేహితులు, అంత శత్రువులు అయ్యారు. కాబట్టి అందుకని ద్రోణాచార్యుడేమో ద్రౌపదుని ఎదుర్కొన్నాడు. ఆ ద్రౌపదుని తీవ్రమైనటువంటి బాణాలు వేసుకుంటే ఆ బాణాలన్నింటినీ కూడా మధ్యలోనే ఖండిస్తున్నాడు ద్రౌపదుడు. భీమునికి విభీషణుడికి యుద్ధం జరిగింది. అంటే ఈ విభీషణుడి అంటే ఎవరంటే దుర్యోధనుడి యొక్క తమ్ముడు. పొరపాటున గ్రహపాటున భీముడి దగ్గరికి వెళ్ళాడు, అందుకని వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతా ఉంది. ఇక నకులుడికి శల్యుడికి యుద్ధం జరుగుతా ఉంది. మనం ఈ ద్వంద్వ యుద్ధాల గురించి ఆలోచించేటప్పుడు ఒకళ్ళేమో మహావీరులు, ఒకళ్ళేమో అంతగా వీరులు కాదు. అక్కడ భీముడు విభీషతి, భీముడేమో గొప్ప వీరుడు, విభీషతి అంటే సామాన్యుడు, రథుడు. సరే, ఇక్కడ నకులుడేమో మహారథుడు, శల్యుడేమో అతిరథుడు. మరి శల్యుడితో పోరాడటం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే శల్యుడు భుజబలం కలిగినటువంటి వాడు, భీముడిలాగా గదాయుద్ధంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు. మరి అతనితో పోరాడటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అయినప్పటికీ నకులుడు ఆ శల్యుడిని ఎదిరించాడు. నకులుడికి మేనమామ శల్యుడు, మరెవరో కాదు. ఇక సాత్కికి కృతవర్మకి మధ్య యుద్ధం ప్రారంభమైంది. వీళ్ళిద్దరూ, ఒక ఆయనేమో వృష్ణి వంశం, ఒక ఆయనేమో భోజ వంశం, ఇద్దరు కూడా శ్రీకృష్ణుడికి అనుకూలమైన వాడు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. వీళ్ళిద్దరు సమూచి, ఇందులో ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు తక్కువ అంటానికి వీల్లేదు. సాత్కి ఎంతటి వాడో దాదాపుగా అంతటి వాడే కృతవర్మ కూడా. అదే సందర్భంలో త్రిగర్త దేశాధీశుడైనటువంటి సుశర్మకి, దృష్టజ్యుమ్నుడికి మధ్య ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. వాళ్ళిద్దరి మధ్య పోరు తీవ్రంగా సాగుతూ ఉండగా మరొక వైపున విరాట మహారాజుకి, కర్ణుడికి యుద్ధం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. ఇక్కడ కూడా విరాట మహారాజు కన్నా కర్ణుడు గొప్ప పరాక్రమశాలి. అయినప్పటికీ ధైర్యంతో విరాటుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. ఇక అక్కడ ద్రౌపదుడు ద్రోణాచార్యుడితో పోరాడి ద్రోణాచార్యుడికి కొద్దిగా అలసట కలిగేటట్టుగా చేసేటప్పటికీ ద్రోణుడికి సహాయంగా భగదత్తుడు వచ్చాడు. భగదత్తుడు అంటే ప్రాగ్జ్యోతిష పురాధీశ్వరుడైనటువంటి నరకాసురుడి కుమారుడు. ఈ నరకాసురుడు మనం ఏం చేస్తామంటే దీపావళి పండక్కి ఈ బాంబులు పేల్చుతూ నరకాసురుడిని సంహరించినటువంటి రోజుగా మనం పండగ చేసుకుంటాం. నరకుడు పాండురాజుకి స్నేహితుడు కాబట్టి భరదత్తుడు కూడా పాండవులంటే కోపం లేదు. కానీ మరి కౌరవుల వైపుకి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే నరకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించాడు కనుక, శ్రీకృష్ణుడేమో ఆ పక్షంలో ఉన్నాడు కనుక అందుకని శ్రీకృష్ణుడికి ఎదురుగా ఉండటం కోసం భగదత్తుడు వచ్చాడు. భగదత్తుడు మహావీరుడు మాత్రమే కాదు, అతనికి గజ సైన్యం ఉంది. ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజుకి లేనటువంటి గజ సైన్యం అతనికి ఉంది. అతనికి ఏనుగులన్నీ కూడా మన గజాలే. ఒక్కొక్క గజం ఒక్కొక్క ఏనుగు 1000 మంది రథికులతో కూడా పోరాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి అటువంటివి ఉన్నాయి. అందులో ప్రధానంగా సుప్రతీకం అనేటువంటి ఒక ఏనుగు ఉంది. ఆ ఏనుగుని చంపడం ఎవరికీ సాధ్యం కాదు, అంతటి గొప్ప బలశాలైనటువంటి ఏనుగు. అది ఈ భగదత్తుడికి వాహనంగా ఉంటుంది, దాన్ని ఎక్కువస్తాడు. అందుకని ఆయన్ని ఎవరేం చేయలేరు, ఆ ఏనుగుని కూడా ఎవరేం చేయలేరు. అటువంటి దాని మీద వచ్చి ఇప్పుడు ద్రౌపదుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతారు. అదే సమయంలో ఇక శిఖండికి భూరిశ్రవుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. భూరిశ్రవుడు అంటే చాలా గొప్ప పరాక్రమశాలి. భీష్ముడికి పిలతండ్రి ఉన్నాడు, ఆయన పేరు బాహ్లికుడు. ఆయన మాతామహుల వంశాన్ని ఉద్ధరించడం కోసం అంటే అక్కడ మగపిల్లలు లేరు, వాళ్ళకి తల్లి యొక్క తండ్రి తాత, వాళ్ళకి మగపిల్లలు లేరు. అందుకని ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి వెళ్ళాడు బాహ్లిక దేశం. ఈయన పేరు బాహ్లికుడు. ఆయన భీష్ముడికి పినతండ్రి. ఆయన కూడా వచ్చాడు యుద్ధంలోకి. ఆయన కుమారుడు సోమదత్తుడు, అంటే భీష్ముడితో సమవయసు. ఆ సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు. ఇందులో బాహ్లికుడు బాగా బలశాలి, సోమదత్తుడు కాస్త తక్కువ. భూరిశ్రవుడు తాతగారి కన్నా తండ్రి కన్నా కూడా గొప్ప బలశాలి. అదిగో ఆయనకి శిఖండికి మధ్య తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది. భీకరమైనటువంటి ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉన్నారు. అదే సమయంలో మహామాయావి రాక్షసుడైనటువంటి ఘటోద్గజుడు అలంబుషుడితో పోరాడుతున్నాడు. అలంబుషుడేమో దుర్యోధనుడి వైపు ఉన్నటువంటి రాక్షసుడు, ఘటోద్గజుడేమో భీముని యొక్క కుమారుడు పాండవ సేన వైపు ఉన్నటువంటి రాక్షసుడు. ఇద్దరి మధ్య కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. సాధారణంగా అందరూ కూడా బాణాలు వేసుకుంటారు, బల్లెలు వేసుకుంటారు, గదలు విసుకుంటారు, కత్తితో యుద్ధం చేస్తారు. వీడు మాత్రం వాటితో కాదు, రాళ్లతోటి, చెట్లతోటి, కొండలతోటి, వాటితో యుద్ధం చేస్తారు. అంటే ఆయన ఒక చెట్టు కనుక పెరిగితే ఈయన ఒక చెట్టు పెరుగుతాడు, ఆయన కొండను కనుక పైకెత్తి ఈయన కొండను పైకెత్తి శ్రేస్తాడు. అదిగో ఈ ప్రకారంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా భూమి మీద కాకుండా ఇద్దరు ఆకాశానికి ఎగురుతారు. అక్కడ చేస్తారు యుద్ధం. వీళ్ళకి కూడా కొన్ని అస్త్రశస్త్రాలు కూడా తెలుసు, బాగా తెలియకపోయినా కొన్ని కొన్ని మాత్రం తెలుసు. అందుకని వాటితోటి యుద్ధం చేస్తారు. వాళ్ళకి గదలు ఉంటాయి, వాళ్ళకి రకరకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి, ఆ ఆయుధాలతో యుద్ధం చేస్తూ ఉంటారు. ఇంకొక వైపున చేకితానుడికి అనువిందుడికి యుద్ధం జరుగుతుంది. విందాల విందులైనటువంటి వాడు అవంతి దేశాధీశ్వరులైనటువంటి వాడు. అందులో అనువిందుడైనటువంటి వాడు పాండవ పక్షంలో ఉన్నటువంటి చేకితారుడితో యుద్ధం చేస్తున్నాడు. ఈయన అంధక వంశం, వృష్టి భోజ అంధక, అదిగో అంధక వంశానికి సంబంధించినటువంటి వాడు చేకితారు. వాళ్ళ మధ్య జరుగుతారు. అదే సమయంలో అభిమన్యుణ్ణి కౌరవుడు ఎదిరించాడు. వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. అభిమన్యుడి చేతిలో కౌరవుడు నేలగొనటంతో సైంధవుడు అభిమన్యుడిని ఎదిరించాడు. సైంధవుడు అంటే దుర్యోధనుడికి బావ. అంటే ఈ దుర్యోధనాదులు 100 మందికి ఒక చెల్లెలు ఉంది, ఆమె పేరు దుస్సల. ఆ దుస్తుల యొక్క భర్తే ఈ సైంధవుడు. ఈ సైంధవుడు అసలు పేరు సైంధవుడు కాదు, జయద్రథుడు. సింధు దేశానికి రాజు కనుక సైంధవుడు అన్నారు. ఈయన ఎదుర్కొన్నాడు అభిమన్యుడు. అభిమన్యుడికి సైంధవుడికి మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం సాగుతూ ఉంది. అభిమన్యుడి యొక్క ధాటికి సైంధవుడు నిలవలేకపోతా ఉన్నాడు. ఇది గమనించి సైంధవుడి యొక్క బలహీనతను గమనించి సైంధవుడికి సాయంగా ఆ సమయంలో శల్యుడు వచ్చాడు. శల్యుడు వచ్చి భయంకరమైనటువంటి లోహశక్తిని అభిమన్యుడి మీదకి విసిరాడు. అభిమన్యుడు ఎంతో చాకచక్యంతో ఆ శల్యుడు విసిరినటువంటి ఆ లోహశక్తిని ఒడిసి పట్టుకొని దాన్నే మళ్ళీ శల్యుడి మీదకి విసిరాడు. ఆ శక్తి సామాన్యమైనటువంటిది కాదు, అది శల్యుడి యొక్క రథానికి రథసారథిని ఆ గుర్రాలని సంహరించి రథాన్ని పిండి పిండి చేసింది. దాంతో వెంటనే శల్యుడు ఆ రథం మీద నుంచి దూకి మరొక రథాన్ని అధిరోహించాడు. మళ్ళీ అభిమన్యుడి మీదకి వచ్చాడు. అలా వచ్చి ఇప్పుడు మళ్ళీ శల్యుడు ఏం చేశాడంటే మళ్ళీ ఒక శక్తిని ప్రయోగించాడు. ఆ శక్తిని ప్రయోగించడంతో ఆ శక్తి వస్తా ఉంది. ఈ అభిమన్యుడికి అడ్డంగా అర్జునుడు వచ్చాడు. వచ్చి వాళ్ళిద్దరు కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక ఈ ప్రకారంగా అన్ని ద్వంద్వ యుద్ధాలన్నీ జరుగుతూ ఉన్నాయి. చివరికి అటు వెళ్ళి ఇటు వెళ్ళి భీముడు శల్యుడు ఇద్దరు కూడా తలపడటం ప్రారంభం. అంటే ఎవరి మధ్య అయితే జరగాలో అదిగో వాళ్ల మధ్య, వీళ్ల మధ్య కనుక యుద్ధం జరుగుతుంటే భీమశల్యుల మధ్య అందరూ యుద్ధం మానేసి చూస్తూ ఉంటారు. ఎందుకంటే అంత చిత్ర విచిత్రంగా ఉంటుంది వీళ్ళు. శల్యుడంటే నకుల సహదేవుల మేనమామ, భుజబల సంపన్నుడు, గదాయుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఆ రోజుల్లో గదాయుద్ధాన్ని చక్కగా చేయగలిగినటువంటి వాళ్ళు భీముడు, శల్యుడు, దుర్యోధనుడు, బలరాముడు, కీచకుడు. ఈ ఐదుగురు కూడా గదాయుద్ధంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళని కొట్టగలిగినటువంటి వాళ్ళు ఇంకా వేరే ఎవరు లేరు. వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకోవాల్సిందే కానీ వీళ్ళని దెబ్బతీయగలిగినటువంటి వాళ్ళు గదాయుద్ధంలో ఇంకెవరు లేరు. అంతటి వీరుడు. అటువంటి వీరుడికి భీముడితో యుద్ధం జరిగింది. అంటే ఇద్దరు కూడా గదాయుద్ధంలో బాగా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం సాగుతూ ఉంది. భీముడి యొక్క గదాఘాతానికి శల్యుడి యొక్క గద నిప్పులు కప్పుతూ ముక్కలు ముక్కలైపోయింది. ఎప్పుడైతే అతని యొక్క గద ముక్కలు ముక్కలైపోయిందో వెంటనే మరొక గదతో శల్యుడు భీముడి మీదకి వచ్చాడు. ఇద్దరు కూడా గదలతో ఒకరినొకరు మోదుకుంటున్నారు. సాధారణంగా యుద్ధం అంటే మనం వింటానికి అయితే బాగానే ఉంటుంది కానీ కాసేపు అక్కడికి తెలుస్తుంది. అటువంటి భయంకరమైనటువంటి గదతోటి మోదితే శరీరానికి ఎంత నొప్పి పుట్టిద్దో మనకు తెలుసు. ఎందుకంటే గదాయుద్ధం అనేది ఇద్దరు దగ్గరుండి చేసేది, బాణాల యుద్ధం దూరంగా ఉండి చేసేది, బల్యాల యుద్ధం దూరంగా ఉండి చేసేది. కానీ గదాయుద్ధం అంటే కాదు, గదాయుద్ధం కానీ కత్తి యుద్ధం కానీ దగ్గరుండి చేసేది. అందుకని ఒకరిని ఒకరు మోదుకుంటా ఉన్నారు. సాధారణంగా యుద్ధరంగంలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఒక కవచం ఉంటుంది, కవచాన్ని తొడుక్కొని వస్తారు. లేకపోతే బాణాలన్నీ కూడా శరీరంలో గుచ్చుకుంటారు. అందుకని కవచాన్ని తగిలేయని పడిపోతా ఉంటారు. కవచాన్ని కూడా కొట్టగలిగేటువంటి బాణం వేసినప్పుడు కవచం చీరిపోతుంది, ముక్కలైపోతుంది. అప్పుడు అతన్ని చంపడానికి వీలవుతుంది. మరి ఇంత దెబ్బలు తగులుతుంటే వీళ్ళకి కవచాలు అక్కర్లా భీముడికి శల్యుడికి. ఎందుకనంటే వాళ్ళ శరీరమే ఆ కవచం. మనకందరికీ తెలుసు కదా, భీముడు పుట్టినప్పుడు ఆ శతశృంగ పర్వతం మీద కుంతీదేవి భీముడిని ఒళ్ళో పెట్టుకొని ఏదో పాలిస్తూ ఉండేటప్పుడు గెలవ పులి కేక వినపడింది. అమ్మో పులేస్తుందని చెప్పి లేచింది. ఒళ్ళో పిల్లడున్న సంగతి మర్చిపోయింది. ఎందుకంటే పులి కదా వస్తుంది, అమ్మో లేచింది. లేచినప్పుడు గెలవ వీడి కాస్త కింద పడ్డాడు. ఏదో 4 రోజులు 5 రోజులు పిల్లవాడు. ఇక్కడ కింద పెద్ద శబ్దం అయింది. సింపుల్గా ఆ పులి శబ్దం వినపడింది, ఎక్కడో పులి కేకేసి కింద పడితే అంతవరకు ఆ రాళ్ళన్నీ కూడా పిండి పిండి అయిపోయింది. అంటే 4-5 రోజులు పిల్లవాడు ఆ బండల మీద పడితే ఏమవుతా మనకు తెలుసు కదా, కానీ బండలకైంది, ఆ బండలన్నీ కూడా చట్టుబండలైంది, అన్ని కూడా పిండి పిండి అయిపోయిందంట అక్కడ. అదిగో అటువంటి వాడు భీముడు. కాబట్టి ఆ ప్రకారంగా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. చివరికి భీముడి యొక్క గదాఘాతంతో శల్యుడు నేలగొలాడు. నేలగొలినటువంటి శల్యుడిని చూచి ఈ పక్షంలో ఉన్నటువంటి కృతవర్మ వేగంగా వచ్చి తన రథం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. కౌరవసేన కకావికలై పారిపోతూ ఉంటే పాండవుల యొక్క ధాటికి నిలవలేకపోతే, ఎందుకనంటే భీముడు అర్జునుడు సాక్షికి దృష్టజ్యుమ్నుడు ఈ నలుగురు కూడా పోరాడుతూ ఉంటే వాళ్ళ ఎదురుగా నిలబడగలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కౌరవసేనలు. అప్పుడు కర్ణుడి యొక్క కుమారుడైనటువంటి వృషసేనుడు ఎదుర్కొన్నాడు. తన సేన పారిపోతూ ఉంటే వాళ్ళందరికీ ధైర్యం చెప్పి వాళ్ళందరినీ వెనక్కి మరలించి రండి నేనున్నా అని చెప్పి పాండవ సేన మీద తిరగబడ్డాడు వృషసేనుడు. ఏనుగుల మందల్ని సంహరిస్తున్నాడు. ఈ వృషసేనుడు కూడా కర్ణుడి లాగానే గొప్ప బలశాలి, గొప్ప పరాక్రమశాలి, మంచి ధనుర్విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడు. అందుకనే ఏనుగుల మందల్ని సంహరిస్తున్నాడు. గుట్టలు గుట్టలుగా పడిపోతా ఉన్న ఏనుగులు, రధికులు సంహరిస్తున్నాడు, అశ్వికుల్ని సంహరిస్తున్నాడు, ఏనుగులు కూడా గుట్టలు గుట్టలుగా పడిపోతా ఉన్నాయి. ఆ ప్రకారంగా వస్తూ ఉంటే అతన్ని నకులుడి యొక్క కుమారుడైనటువంటి శతానీకుడు ఎదిరించాడు. ఇద్దరికి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. కానీ వృషసేనుడి దెబ్బకి శతానీకుడు నిలవలేకపోతున్నాడు. ఈ నకులుడి కుమారుడు నిలవలేకపోతుంటే అతనికి సహాయంగా ఉప్పాండవులు వచ్చారు. ఎప్పుడైతే ఉప్పాండవులు 5 వచ్చారో, ద్రౌపది 5 అంటే ద్రౌపదికి పుట్టినటువంటి వాళ్ళు 5, వీళ్ళని ఉప్ప పాండవులు అంటారు. ఈ 5 వచ్చారో అప్పుడు వృషసేనుడి మీద తీవ్రమైనటువంటి బాణవర్షం కురిపించారు. ఆ దెబ్బతో వృషసేనుడు గుక్క తిప్పుకోలేకపోయాడు. అతడు కనిపించకుండా బాణవర్షం కురిపించారు. రథం కనిపించటల్లా, వృషసేనుడు కనిపించటల్లా, సారథి కనిపించటల్లా. ఆ ప్రకారంగా కురిపించేటప్పటికీ అది గమనించి అశ్వత్థామ వచ్చాడు వృషసేనుడికి సహాయంగా. అతడు ఉప పాండవుల మీద తీవ్రమైనటువంటి బాణప్రయోగం చేశాడు. అశ్వత్థామ గొప్ప పరాక్రమశాలి, కాకపోతే ఏమిటంటే పిరికివాడు, అంటే ప్రాణ భయం ఎక్కువ, నా ప్రాణాన్ని నేను రక్షించుకుంటూ నేను ఏదైనా చేయాలనుకుంటాడు. కానీ ఎప్పుడైతే తెగిస్తాడో ఇక ప్రాణాలకు తెగించుద్దని చేస్తాడు, అప్పుడు అశ్వత్థామని పట్టుకోవడం ఎవరి తరం కూడా కాదు, అంతటి మహాబలవంతులైనటువంటి వాడు. అది ఎప్పుడో చేస్తాడు కానీ ఎప్పుడు మాత్రం అటు చేయడు. అదిగో అశ్వత్థామ ఈ ఉప్పాండవుల మీద బాణవర్షం కురిపించి వీళ్ళు కనపడకుండా ఉండేటట్టుగా మొత్తం కూడా బాణాలతో కప్పేశాడు. ఇదంతా కూడా దేవదాన సంగ్రామం జరిగినట్టుగా జరుగుతూ ఉంది. దేవతలకి దానవులకి ఎట్లా జరిగిందో ఆ ప్రకారంగా కురుపాండవుల మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ ప్రకారంగా యుద్ధం జరుగుతుంటే కౌరవసేన బెదిరిపోవడం చూచి ద్రోణాచార్యుడు తీవ్రమైనటువంటి కోపంతో ధనుస్సుకి బాణాన్ని ఎక్కుపెట్టి సారథి అంటున్నాడు, ఓ సారథి మన రథాన్ని ధర్మరాజు ముందుకు నడిపించు. ఈయన కోరిక ఏమిటంటే ధర్మరాజుని పట్టడమే. అతన్ని ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళతో యుద్ధం చేస్తాడు, కానీ ధర్మరాజుని పట్టడం మాత్రం ప్రధానమైనటువంటి విషయం. అందుకని ధర్మరాజుని చోటికి నడుపు, పాంచాల, మత్స్య, కరుష మొదలైనటువంటి దేశాల వాళ్ళు ఎవరైనా సరే లేదా పాండవులైనా సరే నన్ను కనుక ఎదిరించినట్లయితే నేను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా వాళ్ళందరినీ కూడా తీవ్రంగా బాధిస్తా, నా పరాక్రమం ఏమిటో చూపిస్తా. ఇది ప్రాణాల గురించి ఆలోచించాల్సినటువంటి సమయం కాదు, ప్రాణరక్షణ గురించి నేను ఆలోచించదలుచుకోలేదు, పోను మన రథాన్ని అన్నాడు సారథి. రథాన్ని ధర్మరాజు వైపు నడిపాడు. అప్పుడు కరుష, పాంచాల, మత్స్య, చేది దేశీయులు పాండవులతో కలిసి ద్రోణుని ఎదిరించారు. ఎందుకనంటే ఈ సేనలన్నీ కూడా ద్రోణ ధర్మరాజు చుట్టూ ఉన్నాయి. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు వచ్చాడో ఈ సేనలన్నీ కూడా ద్రోణాచార్యుడి మీదకి యుద్ధానికి వచ్చినాయి. వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి బాణాలను ప్రయోగిస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళ వాళ్ళ ఆయుధాలను ప్రయోగిస్తూ ఉన్నారు. మరి ద్రోణాచార్యుడేమో తన యొక్క బాణాలతో ఆ ఎదురుగా వచ్చినటువంటి బాణాలన్నింటినీ కూడా ఖండిస్తూ ఉన్నాడు. తాను తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. వంగిన కడుపులు కలిగినటువంటి బాణాలని పుంఖాలు పుంఖాలుగా ధర్మరాజు వదులుతున్నాడు ద్రోణాచార్యుడి మీద. ధర్మరాజుని గురించి ఆలోచించేటప్పుడు అదే ఈయనకి ఏమి యుద్ధం చేద్దామండి అని అనుకుంటాం మనం సామాన్యంగా. అలాగే నకుల సహదేవుని గురించి ఆలోచించేటప్పుడు కూడా అట్లానే అనుకుంటాం. ఎందుకంటే మనకి సినిమాలు చూడటం అలవాటు కదా. ఆ సినిమాల్లో ఏమవుతుందనంటే ఎవరో చిన్న చిన్న యాక్టర్లు పెడతారు ఆ నకులుడికి సహదేవుడికి ఇలాంటి వాళ్ళకి. ధర్మరాజు ఏమో మిగిలిన విషయాల్లో బాగానే తెలివితేటలు కలిగిన వాడే కానీ యుద్ధంలో మాత్రం అంత గొప్పవాడు కాదు. అంటే వాళ్ళంత పరాక్రమశాలి కాదు కానీ ఆయన కూడా తీసివేత మాత్రం కాదు. ఎందుకంటే ధర్మరాజు కూడా మహారాజుడు, గొప్ప చాటుచిక్యం కలిగినటువంటి వాడు. ఇక ధర్మరాజుకి ఒక విద్యలో నైపుణ్యం ఉంది. అదేంటంటే కుంతాన్ని విసరటం. కుంతం అనంటే బల్యం. ఆ కుంతాన్ని గనక ధర్మరాజు గనక విసిరాడంటే అది ఎవడికి తగలాలో వాడికి తగులుతుంది, వాడు చచ్చిపోవాల్సిందే. అంతటి నైపుణ్యం ఉంది ధర్మరాజుకి ఈ కుంతాన్ని విసరటం. ఆ ప్రకారంగా వీళ్ళందరూ కూడా ద్రోణాచార్యుడి మీద తిరగబడ్డారు. ద్రోణాచార్యుడు ఏం చేశాడంటే ఆయనకి రెండో వాళ్ళు కనపడతల, ఆయన ఎదురుపడుతున్నటువంటి వాళ్ళు అంతా ఉన్నారు కానీ వాళ్ళ మీద బాణాలు వేస్తున్నారు కానీ ద్రోణాచార్యుడి కంటికి కనపడుతుంది ధర్మరాజు. అందుకని ధర్మరాజు దెబ్బ కొట్టాలంటే ధర్మరాజుకి చక్రరక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళని దెబ్బ కొట్టాలి. ఎందుకనంటే గొప్ప గొప్ప రజకులైనటువంటి వీరులంతా కూడా యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ రథాన్ని వాళ్ళు రక్షించుకోవడం కోసం చక్రరక్షకులు ఉంటారు. అంటే కుడివైపు చక్రాన్ని రక్షించేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు మహావీరులు ఉంటారు. ఎడవైపు చక్రాన్ని రక్షించేవాళ్ళు అట్లనే ఇద్దరు ముగ్గురు మహావీరులు ఉంటారు. ఒకళ్ళు ప్రధానంగా ఉంటారు, ఇటు కూడా ఒకళ్ళు ప్రధానంగా ఉంటారు. అలాగే కృష్ణరక్షకులని వెనక భాగాన్ని రక్షించేవాడు. ఎందుకంటే వెనక నుంచి ఎవరైనా బాణం వేస్తారు, వాళ్ళు వెయ్యాలి అయిపోయినా తగలొచ్చు, ఎవడో వేసిందని తగలొచ్చు. కాబట్టి చక్రరక్షకులు, కృష్ణరక్షకులు, అలాగనే ముందేమో ఈయన సహాయకంగా రక్షణగా వచ్చినటువంటి వాడు ఇలా ఉంటారు. అందుకని ద్రోణాచార్యుడు చక్రరక్షకుల మీద బాణాలు ప్రయోగించారు. వాళ్ళు చక్రరక్షకులు అంటే ఏదో తేలికైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా గొప్ప మహావీరులైనటువంటి వాళ్ళే ఉంటారు. అర్జునుడికి 18 రోజులు కూడా యుధామంజుడు, ఉత్తమోజుడు చక్రరక్షకులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ద్రౌపది యొక్క పుత్రులు, మహారథులైనటువంటి వాడు. వాళ్ళు 18 రోజులు కూడా ఒకటే పని వాళ్ళకి, అర్జునుడి యొక్క చక్రాలను రక్షించలేదు. అప్పుడు అర్జునుడు రెచ్చిపోతా ఉంటాడు. ఆ ప్రకారంగా ద్రోణాచార్యుడు వాళ్ళ మీద బాణాలు వేస్తే వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి బాణాలు వేసి ద్రోణాచార్యుని బాగా బాధించారు. అప్పుడు శిఖండి, నకులుడు, సహదేవుడు, ద్రౌపదేయులు, సాత్యకి, విరాటుడు వీళ్ళందరూ కూడా ద్రోణుడిని చుట్టుముట్టారు. ద్రోణుడు రౌద్రాకారుడై అందరి మీద బాణాలు వేస్తున్నాడు. ఒక్కొక్కరి మీద 10 బాణాలు చొప్పున వేస్తూ ఉన్నాడు. అలాగే వాళ్ళందరూ కూడా బాణాలు వేస్తూ ఉన్నారు. కానీ ద్రోణాచార్యుడికి వాళ్ళందరి మీద బాణాలు వేసినా అతనికి ఒకవేళ ఏదైనా బాణాలు తగిలినా ఆయన మాత్రం ధర్మరాజే దృష్టిలో ఉన్నాడు. అందుకని ధర్మరాజును పట్టుకునేందుకు ముందుకు వచ్చాడు. అప్పుడు వీరులందరూ కూడా ద్రోణాచార్యుని ఎదుర్కొన్నారు. తనను ఎదిరించినటువంటి సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు అనేటువంటి ఇద్దరు వీరుల్ని ముందుగా సంహరించాడు. అంటే ఇప్పటిదాకా ద్రోణాచార్యుడు వాళ్ళని అడ్డం తొలగించుకుందాం అనుకుంటున్నాడు. ముందు ధర్మరాజు దగ్గరికి పోవాలి, పట్టుకోవాలి, అందుకని వీళ్ళని అడ్డం తొలగించుకుందాం. కానీ ఆ ఇద్దరు కూడా సామాన్యులు కాదు. ఆ సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు అనేటువంటి వాళ్ళు ద్రోణాచార్యుని తీవ్రంగా బాధ పెట్టారు. అప్పుడు ద్రోణాచార్యుడు అనుకున్నాడు, ఓహో వీళ్ళని సంహరిస్తే తప్ప మనం ముందుకు పోవడానికి వీలు లేదనుకోని ఇద్దరు కూడా శిరస్సులు ఖండించారు. వాళ్ళిద్దరు చనిపోయారు. అప్పుడు పాండవ సేన ఆహాకారాలు చేస్తాం. అంటే ధర్మరాజు దగ్గరికి వచ్చేసాడు, అడ్డం ఉన్నటువంటి వాళ్ళని పక్కకు తగ్గించాడు. వాళ్ళు ఒకవేళ బాణాలు వేస్తున్నప్పటికీ కూడా ఈయన వాళ్ళతో బాణాలు వేస్తూనే ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. ఇంకేముంది, ధర్మరాజు పట్టుబడ్డాడు అని చెప్పి సేన అంతా కూడా ఆహాకారాలు చేస్తాడు. కురుసైనికులేమో ఆనందంతో గంతులు వేస్తా ఉన్నారు, వీళ్ళేమో ఆహాకారాలు చేస్తున్నారు పట్టుబడ్డాడేమని. వాళ్ళేమో ఆనందంగా పట్టుబడ్డాడు కదా ఆహాహా, ధర్మరాజు గనుక పట్టుబడితే ఈ రోజుతోటే యుద్ధం అయిపోద్ది. ఎందుకని, ధర్మరాజు గనుక పట్టుబడితే, రాజు పట్టుబడితే ఇంకా మిగిలిన వాళ్ళతో యుద్ధం ఎందుకు, అక్కర్లేదు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ ధర్మరాజు గనుక పట్టుబడితే ద్రోణాచార్యుడు తీసుకొచ్చి దుర్యోధనుడికి అప్పగిస్తాడు, అప్పుడు ఇక యుద్ధం ఆగిపోతుంది అని వాళ్ళు కూడా సంబరపడిపోతా ఉన్నారు ఆ కౌరవ సైనికులంతా కూడా. అదే సమయంలో వందల కొద్ది వేల కొద్ది బాణాలు దుమ్ములెక్కుంటూ వచ్చేస్తా ఉన్నాయి. ఇది అద్భుతమైనటువంటి ఆ యుద్ధరంగ పరిస్థితి. అంటే ద్రోణాచార్యుడు వీరులందరినీ కూడా పక్కకి నెట్టేసి ధర్మరాజుని పట్టుకోవటం కోసం వచ్చి దగ్గరికి వచ్చి పట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో వందల కొద్ది వేల కొద్ది బాణాలు వచ్చి పడతా ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. అలా వస్తూ ఉంటే ఆ బాణాలన్నీ కూడా మొత్తం ఆకాశాన్ని కప్పేయటంతో చీకటి కలిగింది. అంతేకాదు, ఈ రథాలన్నీ కూడా కదులుతూ ఉంటే ఆ కింద ఉన్నటువంటి దుమ్మంతా కూడా పైకి లేచి ఇంకా చీకటిని ఎక్కువ చేసింది. దాంతో ఏమి కనపడకుండా పోతా ఉంది. ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ధర్మరాజు పట్టుబడ్డాడు అనేటువంటి మాట సైనికుల నోట విని అర్జునుడు వస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు, శ్రీకృష్ణుడి యొక్క సారథ్యంలో. శ్రీకృష్ణుడు రథాన్ని ఎలా నడుపుతాడో, శ్రీకృష్ణుడి యొక్క రథ చాలన నైపుణ్యం మహాభారత కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రాజుకి, రాజకుమారుడికి, ఏ సూత్రుడికి కూడా అంత నైపుణ్యం లేదు. అలా నడుపుతాడు రథాన్ని. రథాన్ని ఎలా నడుపుతాడంటే ఒక ఉదాహరణ చెప్తే సరిపోతుంది. 14వ రోజు యుద్ధంలో 24 మైళ్ళు పొడవునున్నటువంటి కురుసేనని దాటుకొని పోయి సైంధవుడిని చంపాలి అర్జునుడు. ఆ రోజు రథాన్ని నడిపాడు శ్రీకృష్ణుడు. ఎలా నడిపాడో తెలిసిన, 2 క్రోసుల దూరంలో ఉన్నటువంటి శత్రువు మీదకి ఇక్కడ బాణం విడుస్తాడు అర్జునుడు. 2 క్రోసుల దూరంలో ఉన్నటువంటి, 4 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి శత్రువు మీదకి అర్జునుడు బాణం విడిస్తే ఈ బాణం పోయి అతనికి తగిలే లోపల ఈ రథం అతన్ని దాటిపోద్ది. ఇది శ్రీకృష్ణుడి యొక్క రథచాలన నైపుణ్యం. అంటే బాణం కన్నా వేగంగా, అంటే మామూలుగా వేసే బాణం కాదు, మనం కూడా వేస్తాం బాణం, కులలు తీసుకొని బాణం వేస్తే అక్కడ గోడకి తెలియటట్టుగా. ఇక 2 క్రోసుల దూరంలో ఉన్నటువంటి శత్రువు మీదకి వేసినటువంటి అర్జునుడు గాంధీము నుంచి వదిలినటువంటి బాణం ఎంత వేగంతో పోద్దు, అంటే దానికన్నా వేగంగా పోతున్నాడు అనమాట. అదిగో ఆ ప్రకారంగా వస్తా ఉన్నాడు. ఆ రథచక్ర ఘోష అంతా కూడా దిక్కులు తిక్కటిల్లేతున్నాయి. అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించాడు, శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించాడు. బరబరా పరిగెత్తుకుంటా వస్తా ఉన్నారు. ముందుగానే బాణాలన్నీ కూడా వచ్చేస్తా ఉన్నాయి. అర్జునుడు రావడానికి ముందుగానే బాణాలన్నీ కూడా వచ్చేస్తా ఉన్నాయి. ఆ ప్రకారంగా వస్తూ ఉంటే అక్కడ యుద్ధం చేసేటువంటి ద్రోణాచార్యుడికి కానీ, పాండవులకు కానీ, కౌరవ సేనలో ఉన్నటువంటి వీరులకు కానీ ఎవరికి కూడా ఎవరికి వాళ్ళు ఎవరు కనపడుతున్నా, అర్జునుడు వచ్చి రావడంతో, అంటే అంత దూరం నుంచే బాణాలు వేసినటువంటి అర్జునుడు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కురుసేనలో ఉన్నటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో ద్రోణాచార్యుడితో సహా అందరి మీద కూడా తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగిస్తున్నాడు. బాణాలు ఎప్పుడు తీస్తున్నాడో, ఎప్పుడు సంధిస్తున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో అసలు ఎవ్వరికీ తెలియదు. ఆ ప్రకారంగా బాణాలు వదులుతూ ఉన్నాడు. శత్రుసేనల యొక్క దేహాలన్నీ కూడా కుప్పలు కుప్పలుగా పడిపోతా ఉన్నాయి. అక్కడ రక్త నది ప్రవహిస్తా ఉంది. అంటే శత్రుసేనల యొక్క శరీరంలో నుంచి వచ్చేటువంటి రక్తం ఒక నదిలాగా ప్రవహిస్తుందట. దేహాలన్నీ అక్కడ పడి ఉన్నాయి, రథ శకలాలన్నీ పడి ఉన్నాయి, గుర్రాలు ఏనుగులు మొత్తం కూడా కుప్పలు కుప్పలుగా పడి ఉంటా ఉన్నాయి. వాటన్నించి తప్పుకొని రావటం కూడా కుదరటలా. అదిగో ఆ ప్రకారంగా ద్రోణాచార్యుని కూడా తన యొక్క బాణాలతో కప్పివేసి ద్రోణ సేనని ద్రోణుణ్ణి మోహపరవశుణ్ణి చేశాడు అర్జునుడు. ఈ ప్రకారంగా అర్జునుడు రెండు చేతులతో బాణాలు వేసేటువంటి వాడు సవ్యసాచి. అందరూ ఒక చేతితోటే వేయాలి, ఈయన ఆ చేతితో ఈ చేతితో రెండు చేతులతో వేస్తుంటాడు. అందులోనూ తీవ్రమైనటువంటి యుద్ధం చేసేటప్పుడు, కోపంతో యుద్ధం చేసేటప్పుడు, లేదా ఒక లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో యుద్ధం చేసేటప్పుడు ఎలా యుద్ధం చేస్తాడు అర్జునుడు అంటే, అదిగో ఇదే ఇప్పుడు ఇట్లా చేస్తాడు. అంటే బాణాలు పరంపరగా వచ్చేస్తా ఉంటాయి, అంటే వరుసలు వచ్చేస్తా ఉంటాయి. ఇదే కాదు, ఇంకా కొన్ని అస్త్రాలు ఉన్నాయి. ఒక అస్త్రాన్ని కనుక ప్రయోగిస్తే ఆ అస్త్రం నుంచి వేల కొద్ది బాణాలు వచ్చేస్తా ఉంటాయి. ఆ ప్రకారంగా మొత్తం కూడా పెద్ద తుఫాన్ వర్షం కురిసినట్టే మొత్తం బాణాలే ఎక్కడి నుంచి అంత చీకటి. తమ్వారెవరో పరవారెవరో కనపడుతుందా? ఒకవేళ ఏదైనా బాణ వేద్దామన్నా, గతతో చంపుదామన్నా, కత్తితో చంపుదామన్నా, మనవాడిని చంపుకుంటామా అవతలని చంపుతామో తెలియదు. ఎవడి మొహమో ఎవడికి కనపడుతుందా? అలాంటప్పుడు ఇంకా యుద్ధం ఏం చేస్తారు? అందరు కూడా చూస్తూ ఉన్నారు. సూర్యుడు అస్తమించాడు. సూర్యుడు ఎప్పుడైతే అస్తమించాడో ఇక చేసేది లేక ద్రోణాచార్యుడు కాస్త ముఖం వేలాడేసుకొని, ఎందుకంటే తన కోరిక నెరవేరలా. అర్జునుడు ఉన్నప్పుడేమో పట్టడానికి వీల్లే, అర్జునుడు దూరంగా పోయిన తర్వాత కూడా పట్టడానికి వీలు లేకుండా మళ్ళీ అర్జునుడు వచ్చాడు. చిక్కాడు చిక్కాడు అని అనుకున్నాడు, కానీ అంతలోనే ఆశ కాస్త నిరాశ అయిపోయింది. అందుకని కాస్త సిగ్గుతోటి ఆయనేమో వెనుదిరిగాడు. కౌరవ సేనలో కూడా అట్లానే వెనుదిరిగి వాళ్ళంతా శిబిరాలకు చేరుతున్నారు. అదేవిధంగా పాండవ సేనలో హర్షాతిరేకంతో అర్జునుడిని ప్రశంసిస్తూ వాళ్ళ యొక్క జయం కలిగింది కనుక ఎంతో ఆనందంతో వాళ్ళు కూడా శిబిరాలకు వెళ్ళారు. కృష్ణార్జునులు కూడా ఆనందంతో వాళ్ళ వాళ్ళ శిబిరాలకు చేరుకున్నారు. దాంతో 11వ రోజు యుద్ధం కాస్త ముగిసింది. 11వ రోజు యుద్ధం యొక్క సంక్షిప్తమైనటువంటి చరిత్ర ఇది. ధర్మరాజుని బంధించాలి అనేటువంటి కోరిక నెరవేరకపోవటం వల్ల ద్రోణాచార్యుడు మాత్రం ఎంతగానో చిన్నబుచ్చుకొని శిబిరాలకు వచ్చాడు. సేనలన్నీ విశ్రమించినవి, కానీ ద్రోణాచార్యుడికి నిద్ర లేదు. కౌరవ సేన కొంచెం వెనకాడటం వల్ల దుర్యోధనుడు కూడా అలానే ఉన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఒక చూపు చూస్తున్నాడు ద్రోణాచార్యుడి. ఆ చూపులోనే అర్థమవుతా ఉంది ఈయన అసలే పాపం సిగ్గుతో తలకాయ ఉంచుకున్నాడు. ఆయనేమో భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి చూపు చూస్తా ఉన్నాడు. ఏమయ్యా కోరుకో అటువంటివి కోరుకున్నాను, ఏంది నువ్వు చేసింది అన్నట్టుగా ఉంది ఆ చూపు. అంటే చూపులో అర్థం చేసుకోవాలి. మరి దానికి ఏమి సమాధానం చెప్తున్నాడు? మరి ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నారు? మరి 12వ రోజు దానికి ఏ ప్రకారంగా రెండు సేనలు కూడా తయారవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్తాం.